సుందరాశ్రమం భాగవతం మూడో స్కందం 28వ అధ్యాయం 39వ శ్లోకం. యదా పుత్రాశ్చ పిత్తాచ పృథక్మత్యా ప్రతీయతే అప్యాత్మాత్వే నాభిమతాత్ దేహాదే పురుషస్తుద. అనువాదం: కుటుంబము డబ్బు ఎడగల గాఢానురాగం కారణంగా మనిషి పుత్ర విత్తాదులను తనవే అయినట్లు భావించను. దేహంపై గల అనురాగముచే అతడు దానిని తనదిగా భావించను. కానీ నిజానికి కుటుంబము ధనము అనేవి తనకు చెందినవి కాదని మనుషులు తెలుసుకొనగలిగినట్లుగా ముక్తాత్ముడు తాను మరియు తన దేహం ఒకటి కాదని తెలుసుకొనగలుగును. చెప్పండి. కుటుంబము డబ్బు ఎడగల గాఢానురాగం కారణంగా మనిషి పుత్రవిత్తాదులు తనవే అయినట్లు భావించను. దేహంపై గల అనురాగముచే అతడు దాన్ని తనదిగా తలుచును. కానీ నిజానికి కుటుంబము ధనము అన్నది తనకు అన్యమైనవని మనిషి తెలుసుకొనగలిగినట్లుగా ముక్త పురుషుడు తాను మరియు తన దేహము వేరని ఎరుగగలుగును. తాత్పర్యం: నిజ జ్ఞాన స్థితి ఈ శ్లోకంలో వివరింపబడింది. పిల్లలు ఎంతమంది ఉన్నా కొంతమందినే మనం మన అనురాగం కారణంగా పుత్రులుగాను పుత్రికలుగాను అంగీకరించడం. పిల్లలందరం మనకు అన్యమైన వారు కారని తెలిసినప్పటికీ మనం అట్లే చేయలేం. అదేవిధంగా ధనం పట్ల గల అనురాగం కారణంగా బ్యాంకులో ఉన్న ధనాన్ని మనదని మనము భావించడం. అదే రీతిగా దేహం ఎడగల అనురాగం వలన దానిని మనదని పలుకుదాం. ఇది నా దేహం అని మొదలుపెట్టి ఆ భావాన్ని విస్తరించడం. ఇది నా చెయ్యి, ఇది నా పాదము, ఇది నా ధనము, ఇతడు నా పుత్రుడు, ఈమె నా పుత్రిక అనుచో కొనసాగింది. కానీ నిజానికి పుత్రవిత్తాదులు నాకు అన్యమని నాకు తెలుసు. ఈ విషయం దేహానికి కూడా సంగతమైనది. నేను దేహానికి అన్యముగా ఉన్నాను. ఇచ్చట అవసరమైంది అవగాహనే. సరి అయిన అవగాహననే ప్రతిబుద్ధి అని పిలుచుదురు. భక్తి యోగంలో జ్ఞానం పొందడం ద్వారా మనిషి ముక్త పురుషుడు కాగలడు. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాఖయ చక్షురోన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయ్యం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తరుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కుటుంబము డబ్బు ఎడగల గాఢానురాగం కారణంగా మనిషి పుత్రవిత్తాదులు తానే అయినట్లు భావించను. దేహంపై గల అనురాగం చేతడు దానిని తనదిగా తలుచును. కానీ నిజానికి కుటుంబము ధనం తనకంటే అన్యమైనవని మనిషికి తెలిసినట్లుగా ముక్త పురుషుడు తాను మరియు తన దేహం ఒకటి కాదని ఎరుగగలుగును. కపిల భగవానుడు తల్లి దేవహూతికి ఆయన ఈ సంసార జీవితాన్ని మానవ జీవితాన్ని మనం ఏ రకంగా సార్థకం చేసుకోవాలా, ఏ రకంగా మనం మానవ జన్మని సాఫల్యం చేసుకోవాలా. వాళ్ళు మనుషులెవరు జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలని ఎవరు ఆలోచించరు. ఈ అనువాదంలో చెప్పినట్టుగా ప్రతి మనిషి దేహాన్ని నేను అనుకుని ఈ దేహము దేహ సంబంధమైనటువంటి విషయాల గురించి 24 గంటలు జీవితం అంతా నేను చనిపోతాననేటువంటి ఆలోచన కూడా మనసులో రాకుండా బతుకుతూ ఉంటాడు. చనిపోతాం అనేటువంటి ఆలోచన వచ్చినట్లయితే మనం అప్పుడేమవుతుంది, దానికోసం ఏం చేయాలా, తర్వాత ఏమవుతుంది, కాబట్టి నేను చనిపోయిన తర్వాత జీవితం కోసం ఎక్కువ ప్రయత్నం చేయాలా, ఈ బతుకుండే జీవితం కోసం ఎక్కువ ప్రయత్నం చేయాలా. మామూలుగా ఈ దేహాభిమానంలో ఉండేటువంటి వాళ్ళు పూర్తిగా మృత్యువుని విస్మరించి మరు జన్మల్ని విస్మరించి అసలైనటువంటి జీవితాన్ని తెలుసుకోకుండా వాళ్ళు ఈ దేహాత్మ భావన వల్ల వాళ్ళు జీవితం అంతా కూడా ఈ శరీరానికి సంబంధించినటువంటి పనుల కోసం వాళ్ళు జీవితాన్ని గడిపేస్తారు. ఆ రకంగా వాళ్ళు ఇక్కడుండే సంబంధాలని పొందలేరు. ఎవరి కోసం అయితే పెళ్ళాం బిడ్డల కోసం, కానీ అతను చేయగలిగింది ఏం లేదు. పిల్లవాడికి యాక్సిడెంట్లు చౌరాసి పెట్టుంటే అకాలంగానే అతను వెళ్ళిపోతాడు. అదే రకంగా మనం ముందు పోవడం కానీ మన భార్య ముందు పోవడం కానీ మనం వాళ్ళని వదిలిపెట్టుకోవాలనుకో, కానీ బలవంతంగా గెంటి వేయబడతాం. అదే రకంగా వాళ్ళని పోగొట్టుకోవాలనుకో, మనకి వాళ్ళకు ఉండే సంబంధానికి ఎలాంటి గుర్తింపు ఇవ్వకుండా మనం 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఎంతో జటిలమైనటువంటి సంబంధాన్ని కదా, మామూలుగా ఆత్మజ్ఞానం లేని కుటుంబాల్లో అంతా కూడా ఇదే పరిస్థితి. మనం ఇక్కడ పర్మనెంట్గా ఉండబోతున్నాము. మనం దానికోసం తప్ప వేరే విధంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మన ఆస్తుల్ని ఇంకా పెంచుకుంటూ పోతూ ఉండడం ఎట్లా, సొంత ఇల్లు కట్టుకోవడం, తర్వాత మన భార్య బిడ్డలకి ఇయ్యగలిగినంత సుఖాన్ని ఇవ్వడానికి మనం కష్టపడి పనిచేయడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ప్రభుపాద 2 రకాల మనుషులు, ఒక మనిషి వచ్చి ఆధ్యాత్మిక జీవితాన్ని పూర్తిగా మట్టిలో కలిపి కేవలం ఈ శరీరం కోసం బతకడం, రెండో వ్యక్తి ఈ శారీరక జీవితాన్ని, ఈ శరీరంలో మనం గడిపేటువంటి 50 ఏళ్ళు 60 ఏళ్ళ జీవితానికి ఎలాంటి విలువనీయకుండా ఈ శరీరాన్ని ఉపయోగించుకొని రాబోయేటువంటి జన్మ లేదా మనం పొందవలసినటువంటి నిజమైనటువంటి గమ్యం భగవంతుడి చేరడం, దానికోసం ఇలా అంటారు మహాత్ములు దురాత్ములు, బ్రాహ్మణులు కృపణులు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం గలవాడు, కృపణుడు అంటే కేవలం శరీరం కోసం పశువులాగా బతికేటువంటి వాడు. మనుషులు మహాత్ములు దురాత్ములు లేదా బ్రాహ్మణులు కృపణులు. మనిషి తన తెలివితేటలు ఉపయోగించి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి ఛాయిస్ అంటే మనం ఎన్నుకోవాలా, నేను ఎటు వెళ్ళాలా, నేను టీవీలు చూస్తూ సినిమాలు చూస్తూ నేను ఆటలాడుకుంటూ నేను తింటూ హోటల్లో తింటూ బంధుమిత్రాలతో కాలక్షేపం చేస్తూ సడన్గా పిలుపు వచ్చినప్పుడు భయపడిపోయి మనం మానవజన్ మళ్ళీ లేకుండా, ఎవరైతే మానవజన్మ ఎత్తిన తర్వాత అంతో ఇంతో సరైనటువంటి భక్తి చేయనట్లయితే మళ్ళీ మనకి మానవజన్మ దొరికే అవకాశం లేదు. మానవజన్మ ఎత్తింది భగవంతుని తెలుసుకోవడానికి, భగవంతుని పొందడానికి, వేరే పని అలా. ఎవరైతే ఈ పని చేస్తూ ఉంటారో వాళ్ళకి సౌకర్యాలన్నీ దేవుడు కల్పిస్తూ ఉంటాడు. ఎవరైతే నేను దేవుణ్ణి తెలుసుకోవాలా, దేవుణ్ణి పొందాలా, అటువంటి వాళ్ళు దేహ సదుపాయాల కోసం అవసరాల కోసం వాళ్ళు ఎక్కువ పట్టించుకోకపోయినా కూడా వాళ్ళకి ఏర్పాట్లు జరుగుతాయి. ఎందుకంటే భగవద్గీతలో ఉంది, భగవద్గీతలో యశ్యాత్మారతిరవశ్యాత్ ఆత్మతృప్తస్య మానవ ఆత్మన్యవత సంతుష్ట తస్య కార్యాన్ని విద్యతే. భగవద్గీత 5వ అధ్యాయంలో కృష్ణుడు చెబుతున్నాడు, ఎవరైతే ఆత్మలో తృప్తిని పొందుతూ ఉంటారో అటువంటి వాళ్ళకి చేయవలసిన పని ఏమీ లేదు. అటువంటి వాళ్ళకి ఉండేటువంటి కనీస అవసరాలు భగవంతుడు వాళ్ళకి ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఇంకో శ్లోకంలో కృష్ణుడు అనన్యాశ్చింత ఎంతో మాం ఏ జనాం పరిపాసతే, మనం ఆత్మలో తృప్తిని పొంది బతకడం అన్నాను, ఆత్మతృప్తి మనకి ఎలా కలుగుతుంది? ఆత్మతృప్తి ఉన్నటువంటి వాడు ఎలాంటి బయట పరిస్థితులకి అతను ప్రభావితుడు కాదు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నోచతి నాంక్షతి నోచతి, పోయినటువంటి సంబంధాలు పోయినటువంటి వస్తువుల కోసం నోచతి, నోచతి అంటే లామెంటేషన్, పోయిందే 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 అని ఉన్న సమయాన్ని కూడా పాటు చేసుకోవడం, పోయింది ఎట్లా పోయింది మన చేతుల్లో లేదు కానీ పోయిందే పోయిందే అనుకుంటాం. మన వర్తమాన కాలాన్ని కూడా మనం చెడగొట్టుకోవడం. నిజానికి ఏదైనా పోయినప్పుడు మనం ఆలోచించాలా, పోయింది నేను కూడా పోతానేమో కాబట్టి ఎట్లా కదా, మనం అప్పుడప్పుడు చూస్తున్నాం అక్కడెక్కడైనా బాంబులు పేలుతున్నాయంటే మనం అక్కడి నుంచి దూరంగా పారిపోతాం. నేను జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నేను అక్కడికి పోతే నేను కూడా ప్రమాదంలో ఇరుక్కుంటా. బట్ ఎవరైనా పోతే వెంటనే వాడు పోయాడని ఆడవడం కాదు, నేను కూడా పోవాల్సి వస్తుంది. కాబట్టి నేను వాడు పోయినట్టు పోకుండా అది నేను తెలుసుకోకుండానే పోయాడు. కనీసం నాకు ఆ తెలివితేటలు పనిచేస్తున్నాయి. కాబట్టి నేను ఈ రకంగా అమాయకుల్లాగా అజ్ఞానంలో కాకుండా నేను ఎట్లా నా జీవితాన్ని తయారు చేసుకోవాలి, దానంటే తెలివితేటలు పనిచేయడం. ఒక స్టోరీ ఉంది, దానిలో అది విన్నటువంటి జరిగినటువంటి ఘటన జర్మనీలో. ఒక ఆయన మెర్సిడెస్ బెంజ్ అంటే అన్నిటికంటే కాస్ట్లీ కార్, ఆ కారే 2 కోట్ల ఎంత ఉంటుంది కారు. మనం 2 కోట్ల రూపాయలు పెట్టి కారు కొంటే అది కొత్తగా కొన్న కారు అయితే బస్ దాని మీద మన ఆసక్తి పూర్తిగా. అతను మెర్సిడెస్ బెంజ్ కారు కొన్నాడు. ఇంకా ఆయనంతా కూడా ఇంకా నేనే కారు అయిపోయినట్టుగా, ఏదైనా కారు మీద ఏదైనా దుమ్ము పెడితే తుమ్ముచుకోవడం, ఏదైనా దాన్ని ప్రతిదీ చూసుకుంటూ ఉండడం కారు. ఒకసారి ఆయన కారు తీసుకుని బయలుదేరినాడు. ఆయన కర్మకాలి ఆయన డ్రైవర్ సీట్ వైపు ఉండే తలుపు తీసి పెట్టుకొస్తాడు. అది తీసి వెనకాల సడన్గా అనుకోకుండా అని ట్రక్ వచ్చి ఆయన్ని గుద్దేసింది, తర్వాత ఆ కారుని గుద్దింది. అక్కడ కారు తలుపు అంతా ఇదైపోయింది, పాడైపోయింది. దాంతోపాటు ఆయన ఇట్లా బయటకు వచ్చారు, ఇక్కడ తల్లి చేయి కాస్త ఊడంత దూరంలో పడింది. నేను దూరం నుంచి పోలీసు చూస్తున్నాడు. పోలీసు చూసి చేయి కూడా ఊడిపోయింది కదా, తన కారు యాక్సిడెంట్ అని పరిగెత్తుకొస్తాడు. వచ్చేప్పుడు ఈయన యాక్సిడెంట్ ఆయన చేయిపోయి కొట్టుకున్నాను లేచి ఆయన నా కారుకి ఏం చేసేవా చూడు గట్టిగా కేకలేసి లేచి పోలీసు నిన్ను గమనిస్తున్నాడు. ఏదో కారు అంటే ముందు చేయిపోయాడు అంటే పోలీసు నిన్ను 2 నిమిషాలు చూస్తాడు. ఆయన చేయి ఊడిపోయింది అనేది కూడా తెలియటం, అంత ఆసక్తి కొత్త కారు మీద. వచ్చి పోలీసు అంటాడు, మీకు ఒక విషయం తెలుస్తుంది అని. వాటి సార్ అంటాడు, చేయిపోయింది దా హాస్పిటల్కి వెళ్ళాలని ఇదేం లేకుండా ఇటు కేకలు వేస్తున్నారు. వీలో నిజంగా అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. మనందరం కూడా ఆత్మను మర్చిపోయి అదే రంగ ఈ సంసారంలో ప్రభుపాద ఉదాహరణ ఇస్తున్నాడు. మనం పెళ్ళాం బిడ్డలంటే మనం ఎంత ఆసక్తిని పొందుతామంటే, మనం చనిపోతే నరకానికి పోవాల్సి వస్తుంది, మనం చనిపోతే మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తుంది. ఎంత మనకి పట్టింపులే. మనం పెళ్ళాం బిడ్డలు సుఖపడడానికి అబద్ధాలు చెప్పాలంటే అబద్ధాలు చెప్పడం, అన్యాయం చేయాలంటే అన్యాయం చేయడం, మోసం చేయాలంటే మోసం చేయడం, దానివల్ల మనకి ఏం గతి పడుతుంది మనం పట్టించుకోకుండా. అదే రకంగా వ్యాధుడు నారదుడు ఆ స్టోరీలో కూడా వ్యాధుడు అంటే కిరాతకుడు, ఆయన జంతువును చంపి రోజు వాటి మాంసం తింటూ వాటి తోలు తీసుకుని అమ్ముకుంటూ. నారదుడు ఆయన చూస్తాడు మనుషులు బతకడానికి చాలా సులభమైనటువంటి మార్గం ఉంది, ఈ కందమూలాలు పళ్ళు ఆకులు ఇట్లాంటివి ఉంటే బతకచ్చు, ఇంత పాపమైన జీవితం ఎందుకు గడపాలా, పొద్దున్న లేచినప్పటి నుంచి జీవహింస చేసుకుంటాం. అయితే నారదుడు అంటే అప్పుడు అతను ఇదే అంటాడు, నా పెళ్ళాం బిడ్డలు బిడ్డలు పోషించుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది, నాకు ఎంతకంటే వేరే పనేం రాదు, పుట్టి పెరిగినంత అడవుల్లో. అంటే నారదుడు అని అంటాడు, అట్లయితే వెళ్ళు నీ భార్య బిడ్డలను అడుగు, నువ్వు చేస్తున్న పనిలో ఉండేటువంటి పాపాన్ని వాళ్ళు కూడా పంచుకుంటారేమని. వెళ్ళితే అంతే కదా, మీరు కూడా నాతో పాటు నరకానికి వస్తాడా, నరకానికి వస్తారా అని అడుగుతాడు భార్య బిడ్డలు. నేను మీకోసం రోజంతా ఇవన్నీ చేసి మీకోసం ఇవన్నీ చేస్తున్నా, నేను నరకానికి పోయినట్లయితే మీరు నాతో పాటు వస్తారా అంటాడు. నువ్వు నరకానికి పోతే మేము ఎందుకు రావాలి నీతో పాటు, నీ కర్మ ఫలితం అనేది నువ్వు అనుభవించు, నువ్వు నరకానికి పోతే నువ్వు అడగడం కూడా ఏదైనా మంచి మాట, నువ్వు అనాల్సిందే నేను నరకానికి పోతే పోయినా మీరు మాత్రం సుఖపడండి అనాల్సింది పోయి, మీరు నరకానికి నాతో పాటు వస్తారంట, నీకేమైనా తెలివితేటలే నేను వాళ్ళు త్వరగా వాళ్ళు భార్య బిడ్డలు త్వరగా పడ్డారు, నువ్వు నరకానికి పోతే మమ్మల్ని కూడా నరకారు అంటే అంటారు కదా ఎవరి దారి వాళ్ళదే. అప్పుడు అతనికి తెలుస్తుంది, నేను నా ఉదర పోషణ కోసం కూడా నేను మాంసాహారం తినకూడదు, ఇంకా నా పెళ్ళాం బిడ్డల కోసం నీ పాడుకుని ఎందుకు చేయాలా. పెళ్ళిగా నాది శిష్యుడయ్యి దీనికంత కారణం అజ్ఞానం, దుర్జన సాంగత్యం. మనకి మంచి వాళ్ళతో మనకి సాంగత్యం లేనప్పుడు, మనకి దుర్మార్గులతో సాంగత్యం ఉన్నప్పుడు మనం తెలియకుండానే మనం కూడా చెడిపోతాం. కానీ మనకి భక్తులతో సాంగత్యం ఉన్నట్లయితే అది కూడా మనకి తెలియకుండానే మన మన ఇంటికి దగ్గరలో మందిరం ఉంటే మనమే దేవుడిని అతను ఏదో ఇంటి పక్కన మందిరం అనిపోతున్నాం. ఆయన కూడా గట్టి సాయిబాబా భక్తుడే అన్నాడు. ఏమని అంటే మా ఇంటి పక్కన సాయిబాబా గుడి సాయి మందిరానికి పోతా ఉంటా, అక్కడ ఏ గుడి ఉంటే నేను ఆ భక్తుడే అని. కాబట్టి విషయం అది కాదు, మనం చేయాల్సిందే దేవుడు ఎవరో తెలుసుకోవాలా, తెలుసుకొని మనం ఆ దేవుణ్ణి పొందడానికి ఆ దేవుడితో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం దేవుణ్ణి పొందడానికి మనం మందిరంలోకి వెళ్తేనే దేవుడు దొరుకుతాడని, దానికి సాయిబాబా గుళ్ళలోకి పోతూ ఉండొచ్చు మనకేం దేవుడు దొరుకుతాడా, మనం రకరకాల మందిరాలకు పోవచ్చు దేవుడు దొరుకుతాడా, మనం కృష్ణ మందిరంలోకి వెళ్ళి దేవుణ్ణి రకరకాలుగా కోరికలు కోరుకోవచ్చు, అప్పుడు మన కోరికలు తీరుతాయి కానీ దేవుడు ఏమని దొరుకుతాడా. కృష్ణ మందిరానికి పోయి కూడా కృష్ణుడా నాకు అది నాకు ఇది అడుగుతుంటే మనం చనిపోయేప్పుడు మనకేమో దేవుడు దొరుకుతాడే అండి. దేవుడు మనం మన కోరికలు తీరుస్తాడు, దేవుడు మనల్ని ఇక్కడే ఉండిస్తాడు. కానీ మనకు కావాల్సింది మందిరం కాదు, ముఖ్యంగా మనకు కావాల్సింది కపిల దేవుడు. ఏ రకంగా దేవహూతి మాతాజీ ఇంట్లో కూర్చొని కొడుకు భక్తుడు అవడం వల్ల, కొడుకు భగవంతుడు అవడం వల్ల కపిల దేవుడు ఆయన గురువుగా పనిచేస్తున్నాడు ప్రస్తుతం. ఆయన నిజానికి ఆయన భగవంతుడు. ఏ రకంగా కృష్ణుడు గురువుగా కూడా ఉన్నాడు, కృష్ణుడు దేవుడు కూడా కదా, కృష్ణుడు దేవుడు కానీ అర్జునుడికి గురువుగా, గురువుగా పనిచేసి నేనే దేవుణ్ణి ఆయన చెబుతున్నాను. కాబట్టి మనకి వైష్ణవ సాంగత్యం, ఎవరైతే నారాయణ భక్తులో ఎవరైతే కృష్ణ భక్తులో అటువంటి వాళ్ళ సాంగత్యం మనకు కలిగినట్లయితే మనం ఎక్కడికి పోవక్కర్లేదు, ఏ నదీ స్నానాలకి పోకలేదు, ఏ తీర్థయాత్రలకి పోకలేదు, ఏ మందిరానికి పోకలేదు. మనం ఏవి చదవకపోయినా కూడా వినడం ద్వారా భగవద్గీత 13వ అధ్యాయంలో అన్నేత్వేవ మజానంతే శృత్వాం నేభ్య పరమగతి. ఆ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు అన్యత్వేన మజానంతే, ఎంతోమంది దేవుడంటే వాళ్ళకి తెలియకపోయినా కూడా శృత్వాం నేభ్య వాళ్ళు వినటం ద్వారా, వాళ్ళు సరైనటువంటి వ్యక్తుల నుంచి మనం వినడం ద్వారా మనం దేవుడు ఎవరో తెలుసుకుని ఆయన ప్రతి భక్తిభావాన్ని మనం కలిగించుకున్నట్లయితే, కాబట్టి ఇక్కడ వినడం అనేటువంటిది ఇంపార్టెంట్. మందిరాలు తిరగడం వల్ల మనకి దేవుడు దొరకడు, మనం నదీ స్నానాలు చేయడం వల్ల మనకి దేవుడు దొరకడు, మనం పుస్తకాలు చదవడం వల్ల మనకి దేవుడు దొరకడు, ఇదేంటి రకరకాల టీవీ ప్రోగ్రాములు, రకరకాల పుస్తకాలు. కాబట్టి ఏ పుస్తకం కరెక్ట్ మళ్ళేదో ప్రశ్న, టీవీలో ఏ స్వామి కరెక్ట్ మళ్ళేదో ప్రశ్న. మనకు కావాల్సింది నిజానికి వైష్ణవులు, ఎవరైతే విష్ణు తత్వాన్ని తెలుసుకుంటారో, భగవతత్వాన్ని తెలుసుకుంటారో, అటువంటి వ్యక్తుల్ని మనం జీవితంలో ఒక క్షణం కలుసుకున్నా కూడా సాధు సంఘ సాధు సంఘ సాధు సంఘ లవమాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హోయ్. మనం ఏమాత్రం పుస్తకాలు చదవకపోయినా, ఎలాంటి గుళ్ళు యాత్రలకు పోకపోయినా, జీవితంలో మనం వైష్ణవుని కలుసుకున్నట్లయితే వాళ్ళు వైష్ణవుడు ఆయనట తెలుసుకున్నాడు దేవుణ్ణి, ఆయన కూడా విని ఇక్కడ భక్తులైన వాళ్ళందరూ కూడా కొద్దిగా వాళ్ళ జీవితాలు గతంలో చూసుకున్నట్టు తెలుస్తుంది. ఎప్పటి నుంచి నేను ఈ కృష్ణ భక్తుల్లోకి వచ్చాను, ఎందుకు నాకు కృష్ణ భక్తి అనేది నచ్చింది, నేను ఏ రకంగా సంసార కూపం నుంచి బయటపడగలుగుతున్నాను. మామూలు వ్యక్తులు జీవితాంతం రకరకాలుగా చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఆత్మకి శరీరానికి తేడా తెలియదు, వాళ్ళ మనస్సు సంసార కూపం నుంచి బయటపడటం లేదు. మరి ఈ పూజలు ఈ మందిర దర్శనాల వల్ల ఏం కలుగుతుంది ప్రయోజనం? కానీ మనకి మార్గం తెలియాలా, ఏ రకంగా మనస్సుని భగవంతుడి వైపు తిప్పుకోవాలా? మనసు భగవంతుడి వైపు తిరిగిందంటే ఆటోమేటిక్గానే మనకి ఈ సంసార కూపం నుంచి కదా, మనకి గతి లేనంత వరకు మనం దొరికింది తింటూ ఉంటాం. మనకి శ్రేష్టమైనటువంటి పరిస్థితి దొరికితే మనం గతి లేని తిండి ఎందుకు తింటాం కదా, మంచిది తిండి తింటాం. కాబట్టి మనుషులందరూ కృష్ణుడు దొరకని కారణంగా వాళ్ళు దిక్కుమాలిన పరిస్థితుల్లో వాళ్ళు అక్కడే వెతుక్కుంటూ ఇది బాగానే ఉంది అది బాగానే ఉంది ఇట్లంటారు. కానీ మన కృష్ణుడు అనేది కృష్ణతత్వం మనకు అర్థమైనట్లయితే మన జీవితంలో ఏది కూడా మనకు నచ్చదు. ఈ సంసారంలో ప్రతిదీ కూడా కాలంతో ఏమవుతుంది, కాలంతో ప్రతిదీ కూడా నష్టమైపోతుంది. కాలం అనేటువంటిది మన సౌందర్యాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది, కాలం అనేటువంటి మనకు జీవితాన్ని నాశనం చేస్తుంది, కాలం అనేటువంటి మన సంబంధాలని దూరం చేస్తుంది. కాలంతో వచ్చే మార్పులు ముసలితనం, అది డబ్బు మన దగ్గర ఉన్న కూడా మనం ఏం చేసుకోలేము, ఆ డబ్బుని మనం ఖర్చు పెట్టుకుని సుఖపడలేము, ఎందుకంటే వయసు అయిపోయింది, మనం డబ్బుతో ఏం చేసుకోగలం, ఏం చేయలేము. ఈ రకంగా ప్రతి మనిషి జీవితం కూడా, ఆధ్యాత్మిక జీవితం లేనటువంటి వాళ్ళంతా కూడా కాలప్రభావంలో వాళ్ళంతా కూడా మట్టిలో కలిసిపోతారు. కానీ ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతారో, అందుకే భాగవతంలో ఒక చోట సుఖదేవ గోస్వామి ఆయన అంటాడు, ఎవరైతే కాలాన్ని కృష్ణుడి సేవ కోసం, కృష్ణుడి స్మరణ కోసం ఉపయోగించుకుంటున్నారో వాళ్ళకు కూడా కాలం గడుస్తుంది కదా. కృష్ణ భక్తులు కూడా, వాళ్ళకు కూడా సమయం గడుస్తుంది, వయసు పెరుగుతుంది. కానీ వాళ్ళ మీద కాల ప్రభావం లేదని చెప్పచ్చు, ఎందుకంటే వాళ్ళు శరీరంతో గుర్తింపుని కలిగి ఉండలేదు. వాటి శరీరంలో వచ్చేటువంటి మార్పుల్ని తన మార్పులుగా వాళ్ళు భావించరు. వాళ్ళు శరీరాన్ని తనకంటే భిన్నంగా చూడగలిగేటువంటి దృష్టిని కలిగి ఉంటారు కృష్ణ భక్తులు. ఎవరైతే ఆత్మానుభవాన్ని పొందుతూ ఉంటారో, కలిగి ఉంటారో, వాళ్ళు చూస్తారు నా వయసే మారటం లేదు, నేను నాకు చావు అనేది లేదు, తర్వాత నేను ఆనందం కోసం బయట వెతకాల్సిన అవసరం లేదు, ఆనందమే నా స్వభావం, ఆనందమయో భ్యాసాత్, ఆనందమే నా స్వభావం. కృష్ణ భక్తులు వాళ్ళు ముసలి వాళ్ళైనా కూడా వాళ్ళు ఆనందంగా, ఎందుకంటే వాళ్ళు శరీరంతో సంబంధాన్ని పెట్టుకోలేదు, వాళ్ళు ఆత్మలో రమిస్తూ ఉంటారు. కాబట్టి కాల ప్రభావం వాళ్ళ మీద ఉండదు. ఒకటి సుఖదేవ గోస్వామి అంటున్నారు, ఎవరైతే కృష్ణుడి సేవలు, కృష్ణనామాన్ని స్మరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని కాలం ఏం చేసుకోలేదు. కానీ ఎవరైతే నేను శరీరం అనుకుంటూ ఉంటారో కాలం వాళ్ళని రకరకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది నాకు ముసలితనం వచ్చేసింది, ఇంక నేను సుఖపడలేను, నా బంధువులు చనిపోయినారు, నాకు వియోగం కలిగింది, ఇంత డబ్బు ఉంది, నేను దీన్ని తీసుకువెళ్ళలేను, ఇక్కడే వదిలిపెట్టిపోవాలా, ఎట్లా? అతనికి వదిలిపెట్టడానికి ఇష్టం ఉండదు, తీసుకెళ్ళాడు. దాన్ని ఏమంటారు, వదిలిపెట్టడానికి ఇష్టంలా తీసుకెళ్ళాడు. మనసు ఎంత వ్యతకు గురవుతుంది. ఉదాహరణకి మన ముందే మన కొడుకు చనిపోతున్నాడు, అది మనం కోరుకునేటువంటి విషయం కాదు. మనం ఏ రకంగానే కూడా మన కొడుకుని కాపాడుకోవాలని, కానీ మన కళ్ళ ముందే అది. భాగవతంలో కూడా రాజా చిత్రకేతు, రాజా చిత్రకేతుకి 350 మంది, 300 ఇంకా ఎక్కువ మంది, ఇంతమంది భార్యల మధ్య ఎంతో కాలం తర్వాత ఒక్క కొడుకు పుడతాడు. కానీ ఆ కొడుకు 5 ఏళ్ళ లోపల ఆయన రాజు, రాజా చిత్రకేతు. కాబట్టి ఆయన మొత్తం ప్రపంచానికి అంతా కూడా సామ్రాట్టు. ఎంతో కాలం తర్వాత 100 మంది భార్యల మధ్య ఒక్క కొడుకు పుడతాడు. కానీ అతను మళ్ళీ 5 ఏళ్ళ లోపలే చనిపోతాడు. ఇప్పటికి ఆయన ఆకాశం గురి నెత్తి మీద పడినట్టుగా, ఆయనకేం కాల, ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు, ఆయన రాజ్యాన్ని పోగొట్టుకోలేదు, అన్నీ ఉన్నాయి, కేవలం పిల్లవాడు చనిపోయినాడు. కానీ ఆసక్తి అంతా కూడా పిల్లవాడిని పెట్టుకున్నాడు. కాబట్టి ఆ పిల్లవాడు చనిపోవడంగానే ఆయన జీవితంలో అన్నీ పోగొట్టుకున్నట్టుగా అప్పుడు నారదుడు అంగీరముని వాళ్ళు వస్తారు అక్కడికి. వచ్చి వాళ్ళ యొక్క యోగశక్తిని ఉపయోగించి ఆ పిల్లవాడిని మళ్ళీ ఆ ఆత్మని, శరీరం వదిలేసిన ఆత్మను మళ్ళీ వెనక్కి పిలుస్తారు. నారదు తన యోగ సిద్ధి ఏమయ్యాను, ఇంత చిన్న వయసులో నీ తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళినావు అంటే ఆయన శరీరం వదలంగానే మనకి ఇంకా ఈ సంబంధాలన్నీ మర్చిపోతాం పోతాయి కదా, అందుకే మిమ్మల్ని అడిగా అనుకోండి నీ పూర్వజన్మలో నీ తల్లిదండ్రులు లేవని చెప్పి. ఇదే లేదు, నువ్వు కూతురే కావచ్చు, నీ తల్లి మళ్ళీ మీ కూతురిగా పుట్టి రావచ్చు అని ఇది లేదు, చనిపోమైన అంత పోతుంది కదా. మనల్ని ఎవరిని అడిగినట్లయితే నీ పూర్వజన్మలో నీ తల్లిదండ్రులు లేరు మనకేం తెలుస్తుంది. ఆ శరీరం వదలంగానే ఆ పిల్లవాడికి ఈ తల్లిదండ్రులతో సంబంధం ఇదంతా కూడా పోయింది. నెక్స్ట్ ఈ జ్ఞాపక శక్తి భగవంతుడు ఇస్తాడు మనకు కదా, ఈ శరీరంలో ఎన్నాళ్ళు ఉండాలి కానీ భగవంతుడు మనం తీసి మళ్ళీ వేరే రకమైన ఆలోచనలు తెలివితేటలు దాన్ని బట్టి మనం ఒక్కొక్క శరీరంలో బతకగలగడం, ఇంకో శరీరం ఏర్పాటు, మన చేతులు ఏదీ లేదు, మన ఆలోచనలు కూడా కదా. అంత భగవంతుడు ఆయన మనకి గుర్తు చేస్తూ ఉంటాడు. మత్తర్ స్మృతి జ్ఞాన అపోహనించ. కాబట్టి ఆ పిల్లవాడికి ఈ తల్లిదండ్రులతో ఉండే సంబంధం 5 ఏళ్ళ సంబంధం పోయింది, కానీ నారదు మళ్ళీ ఆ శరీరంలోకి పిలిచినాడు లోపలికి. పిలిచి అడిగా ఏమైంది నీ తల్లిదండ్రులు వదిలిపెట్టాడు అంటే ఆ పిల్లవాడు ఏమైనా మాట్లాడడం ప్రారంభం, ఏ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నారు అంటే తల్లిదండ్రులు పితరిపోతే వీధిని ఎట్లా మాట్లాడుతున్నారు, అమ్మ అమ్మ నాన్న నేను నేను కలబడేవాడు, ఏ తల్లిదండ్రుల గురించి మీరు మాట్లాడుతున్నారు. తర్వాత నాకు వేరే చోట నాకు పని ఉంది, నేను అక్కడికి వెళ్ళాల్సింది. ఇట్లా ఈయన ఎదురుకుండా తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు, ఆయన పట్టించుకొని ఇటు మాట్లాడుతూ ఉంటాడు. అంటే నిజానికి ఆత్మ ఈ శరీరంలో ఇరికించినటువంటిది ఇరికించినవాడు భగవంతుడు. మన టైం అయిపోయిందని భగవంతుడు ఇక్కడి నుంచి బయటపెడతాడు, అప్పుడు మనం ఇవన్నీ పట్టించుకోండి. కాబట్టి మనం ఈ శరీర బంధం నుంచి బయటపడాలంటే ఇంతకుముందు మనం దుర్జన సాంగత్యంలో అజ్ఞానంలో మనం శరీరపరంగా కోరుకున్నాం, భగవంతుడు అవన్నీ మనకి ఆ బంధాలను ఏర్పాటు చేశాడు. మళ్ళీ ఈ బంధాలన్నీ పోవాలంటే మనంతట మనం బయటపడ్డాం. నేను బంధాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు భగవంతుడు కదా. కాబట్టి బంధాలు తెగాలంటే ఏ రకంగా మనం జైల్లో పెడతారు మ్యాజిస్ట్రేట్, మన అపరాధాలను చూసి ఆయన మన జైల్లో పెట్టాడు. మళ్ళీ మనం అపరాధ స్వభావాన్ని వదిలిపెట్టేస్తే మ్యాజిస్ట్రేట్ ఇంకా వీటి అయిపోయింది 3 ఏళ్ళు బాగుపడ్డాడు, మేము జైల్లో ఉన్నాం కూడా ఎవరిని హత్య చేసి జైల్లో పెట్టాడు అనుకోండి, వాడిని 10 ఏళ్ళు జైల్లో పెడతారు. తర్వాత వాళ్ళు గమనిస్తూ ఉంటారు జైల్లో వాళ్ళు బాగుపడుతున్నాడు లేదా, వాడు జైల్లో ఉండగా నేను జైలుకి పెట్టిరాని నేను ఏం చేస్తాను చూడు అంటూ ఉంటాను అండి. వాళ్ళు ఏమైనా వదిలిపెడతారే అండి, ఇంకో 10 ఏళ్ళు ఎక్స్టెన్షన్. వీడు జైల్లో ఉండి కూడా బాగుపడలేదు, జైల్లో ఉండి కటకటాలు అనకు నుంచి నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను చూడండి పంపిస్తారే అండి కంటిన్యూ. అదే రకంగా మనం ఈ శరీరంలో ఉన్నాము, మన ఈ శరీరంలో ఉండి మనకి ఈ తాపత్రయాలు అంటే భగవంతుడు కంటిన్యూ, ఇది వదిలిన తర్వాత ఇంకో శరీరం, మళ్ళీ జైల్ లైఫ్ కంటిన్యూ. కానీ ఈ శరీరంలో ఉన్న తర్వాత మనం ఇంకా నా కొద్దిది ఇంకా నా కొద్దిది భగవంతుడు దానికి కావాల్సిన ఏర్పాటు ఆల్ రైట్. అట్లయితే నువ్వు భజన చెయ్యి, అట్లయితే నువ్వు కృష్ణుని సేవలు చేయి, అట్లయితే నువ్వు భక్తుల సాంగత్యం చేయి, నువ్వు దాన ధర్మాలు చేసుకో, భగవంతుడు తెలివితే అట్లేస్తాడు. ఎందుకంటే మనకి జీవితాన్ని విసుగొచ్చి ఈ కష్టాలు ఇంకొద్దనుకుని దేవుడు నన్ను బయటపెట్టు అనగానే దేవుడు దానికి ఏర్పాటు చేస్తుంది. కాబట్టి మనం బంధం నుంచి బయటపడాలంటే మనం మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్ళాలా, భగవంతుడి దగ్గర అప్పీల్ పెట్టుకోవాలా, మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళి వేడుకోవాలా, నన్ను ఈ మాట బయట పెడితే నేను పొరపాటును పెట్టడానికి పాడుపడింది, నన్ను కొద్దిగా క్షమించి వదిలిపెట్టండి అలాంటి సరే కొన్నాళ్ళు చూస్తా నేను భౌగమైన లక్షణాలు కనబట్టి వదిలిపెడతాను. అందుకే సంసారంలో దేవుడు మన భక్తులైన తర్వాత దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు, వీడికి ఇంకేమైనా పాడు కోరికలు మిగిలాయా, మన దగ్గర డబ్బు పంపిస్తాడు, ఎట ఖర్చు పెడతాం ఆయన చూస్తాడు దేవుడు. మనం దాని దేవుడి కోసం కాకుండా మళ్ళీ సొంత ఖర్చులు అయితే దేవుడు మళ్ళీ పంపిస్తారు, వీడికి ఇంకా కోరికలు తీరలేదు కంటిన్యూ. అదేవిధంగా దేవుడు మన దగ్గరికి రకరకాలైనటువంటి సంబంధాలు, కానీ ఆ సంబంధాలనే మనం మన సంబంధాలు అనుకోకుండా దేవుడు ఏర్పాటు చేసినటువంటి, వీళ్ళంతా దేవుడు పంపించినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళని దేవుడి సేవలో ఎట్లా పెట్టాలా అనే పద్ధతిలో మనం మన దగ్గరికి వస్తున్నటువంటి ధనాన్ని, మన దగ్గరికి వస్తున్న మనుషుల్ని మనం భగవంతుడి సేవలో పెడుతున్నట్లయితే, మనం అనుభవించడానికి ప్రయత్నం చేయనట్లయితే దేవుడు గుర్తిస్తాడు ఇతను నిజానికి తను సేవ చేస్తూ తన దగ్గరికి వచ్చినటువంటి ధన వస్తువుల్ని భగవంతుడి సేవ ఖర్చు పెడుతున్నాడు కాబట్టి దేవుడు వెనక్కి పిలుస్తాడు, నువ్వు నా ఏజెంట్ లాగా నువ్వు బతకగలిగినావు. కాబట్టి ప్రతి మనిషి సంసారంలో వాళ్ళు దేవుడి ఏజెంట్స్ లాగా బతకాల. నేను భగవంతు అందుకే మనం దీక్షలు ఇచ్చిన పేర్లు మారుస్తూ ఉంటాం, నారాయణ దాస్, లక్ష్మణ్ దాస్, రాజశేఖర్ దాస్, ఎంత దాస్. కాబట్టి మనం ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలి, జీవితాంతం కూడా మనం ఎవరి దాసులు తెలుసుకుని మనం బతకాలి. ఆ రకంగా జీవితం ఆఖరి దాకా బతికినట్లయితే సహజంగానే మనం భగవంతుడిని మరిచి మనం సుఖపడేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మనం అట్లాంటి ప్రమత్తుడిగా బతకనట్లయితే జాగ్రత్తగా ప్రతిదీ ఇది దేవుడి సొత్తు, వీళ్ళందరూ కూడా ఆత్మస్వరూపులు కాబట్టి అందరం కలిసి దేవుడికి సేవ చేయాలా, ఆ పద్ధతులు బతికినట్లయితే ఆఖరిలో. కాబట్టి ఇక్కడ కపిల దేవుడు చెబుతున్నాడు, మన యొక్క ఆసక్తి భగవంతుడిలో ఆసక్తి ఉన్నట్టయితే ఏ చూసినా కూడా దేవుడికి దీన్ని ఎట్లా వాడాలా, దేవుడి కోసం దీన్ని ఎట్లా వాడాలా. ఆసక్తి దేవుడిలో ఉన్నట్టయితే, ఆసక్తి మన శరీరం మీద ఉన్నట్లయితే నేను నా కోసం దీన్ని ఎట్లా వాడుకోవాలా ప్రతిదీ కూడా అరకు. కాబట్టి మన ఆసక్తిని మార్చుకోవాలా. మయాసక్త మన పార్థ యోగం యుంజన్ మదాశ్రయ, భగవంతుడే చెబుతున్నాడు నువ్వు నాలో ఎలా ఆసక్తిని పొందాలో ఆ యోగాన్ని నేను వివరించబోతున్నాను 7వ అధ్యాయం ప్రారంభంలో. మయాసక్త మన పార్థ యోగం యుంజన్ మదాశ్రయ, నన్ను ఆశ్రయించి నువ్వు ఏ రకంగా, మయాసక్త మన పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రమ యదా జ్ఞాసి తస్సును. నువ్వు జాగ్రత్తగా విన్నట్లయితే కృష్ణుడు చెప్పేటువంటి సందేశాన్ని, నువ్వు నా ఆశ్రయంలో ఉండి నా శరణంలో ఉండి ఏ రకంగా నువ్వు ఈ సంసారంలో ఉన్నా కూడా నువ్వు నాలో ఆసక్తిని పొందగలవు అది నేను చెబుతున్నాను నేను. కాబట్టి కృష్ణ భక్తులు అయినటువంటి వాళ్ళు భగవద్గీతని మార్చకుండా చేర్చకుండా వాళ్ళు స్వయంగా కృష్ణుడు ఆసక్తిని పొంది మిగతా వాళ్ళకు కూడా కృష్ణుడు ఆసక్తి కలిగే పద్ధతిలో వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. భగవన్ నామంతో మనం మన మనస్సుని ఈ పరిస్థితికి తీసుకురాగలుగుతాం. మనకు తెలుసు భగవంతుడు ఆసక్తి పొందాలా, కానీ మన మనస్సు సంసారంలోనే పరిగెడుతుంది, కానీ దాన్ని పట్టుకుని మనం దేవుడి వైపు ఎట్లా తిప్పాలా, దానికి మనం చేయాల్సినటువంటిది దాన్ని భక్తి యోగము లేదా దాన్ని నామయోగము. నామయోగం అంటే భగవంతుడి నామాన్ని మర్చిపోకుండా ఉండడం అని అంటాను.
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
ప్రభుపాదకి హరినామ సంకీర్తానికి ప్రసన్న